వాట్ ఇన్ రియాలిటీ ఇస్ బాండేజ్, ఈ బంధం అంటే ఏమిటి, హౌ డిడ్ ఇట్ బిగిన్, ఈ బంధం ఎలా ప్రారంభమైంది, ఈ విషయాల గురించి ఒక భక్తుడు ఆచార్య స్వాముల వారిని ప్రశ్నించడం జరిగింది. ఆచార్య స్వామి స్పీక్స్, యూఆర్ బ్లెస్డ్ ఇండెడ్, నువ్వు చాలా ధన్యుడు, చాలా ధన్యజీవుడు, నువ్వు చాలా ధన్యుడు, నువ్వు చాలా అదృష్టవంతుడు, నువ్వు చాలా వివేకవంతుడు అని శిష్యుడు చేసిన ప్రశ్నకి డిస్క్రైబ్ చేయకుండా అతన్ని నువ్వు మంచి ప్రశ్న అడిగావు, నీ ప్రశ్న అడిగినందుకు నువ్వు ధన్యుడు, నేను అభినందిస్తున్నాను ఈ ప్రశ్న అడిగినందుకు, నా సంతోషం నీకు తెలియపరుస్తున్నాను, చాలా చక్కటి ప్రశ్న నువ్వు అడిగావు, యువర్ డ్రాయింగ్ నియర్ టు ది గోల్, నువ్వు వేసిన ప్రశ్నలోనే ఉంది, నువ్వు గమ్యానికి చేరుకోవాలని, గమ్యానికి దగ్గరికి రావాలని, గమ్యానికి చేరుకోవాలంటే కుతూహలం నీ హృదయంలో ఉన్నట్టు నీ వేసిన ప్రశ్నలోనే కనిపిస్తుంది. అంటే ప్రశ్న వేయటానికి కూడా తెలివి ఉండాలి, ప్రశ్న వేయటానికి కూడా వివేకం ఉండాలి. అసలు నువ్వు ప్రశ్న వేయటంలోనే అది హృదయంలోకి చేరాలి. అంటే వస్తువు ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా వస్తువు ఎప్పటికైనా మన హృదయంలోనూ స్ఫురించాలి. మనం రాబోయే జన్మలైనా హృదయంలోనే స్ఫురించాలి వస్తువు. ఈ వస్తువు అక్కడ ఉంది కాబట్టి మనకు స్ఫురణ అక్కడే రావాలి. ఆ చైతన్యం ఆత్మ ఆ చావులేని వస్తువు మన హృదయంలోనే స్ఫురించాలి. నువ్వు నువ్వు వేసిన ప్రశ్న బట్టి ఆ వస్తువును తెలుసుకోవాలని ఆ వస్తువు దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఆ వస్తువు సమీపంలోకి వస్తున్నావు. అంటే మన ముప్పు దగ్గరికి వెళ్ళి కొలిది వేడి ఎక్కువ వస్తూ ఉంటుంది. మామూలుగా నిప్పుకి దూరంగా ఉన్నప్పుడు వేడి తక్కువగా ఉంటుంది, నిప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు వేడి తెలుస్తూ ఉంటుంది. నువ్వు వేసిన ప్రశ్న బట్టి ఎలాగ అర్థమవుతుందంటే ఆ వస్తువును తెలుసుకోవాలనే కాంక్ష నీకు కనిపిస్తుంది. హృదయానికి సమీపంలోకి, దైవానికి సమీపంలోకి నువ్వు ఈ ప్రశ్న వేయటం ద్వారా అది తెలుసుకోవాలనే కాంక్ష నీకు వస్తుంది. ఆ పరవిద్యను తెలుసుకోవాలనేటువంటి కాంక్ష వస్తుంది. ఆత్మ విద్య, నిజమైన విద్య ఏమిటంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య మాత్రమే బ్రహ్మమును తెలియపరుస్తుంది. మిగతా విద్యలను కూడా అవిద్యలే. విద్య ఒకటే విద్య, అయి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య మాత్రమే బ్రహ్మమును తెలియపరుస్తుంది. మిగతా విద్యలనే అవిద్యలే. మన మనస్సు ఎంత నిజము, ఈ లోకం ఎంత నిజము, ఈ దేహం ఎంత నిజము, మిగతా అవిద్యలు మిగతా విద్యలన్నీ కూడా అంతే నిజం. మన కొత్తగా పనికొచ్చే విద్యలు కానీ మిగతా విద్యలన్నీ కూడా ఒక బ్రహ్మ విద్య నిజమైన విద్యం. అది ఒకటి మాత్రమే సత్యాన్ని, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని బ్రహ్మ విద్య మాత్రమే పట్టిస్తుంది. అంటే విద్యల్లో కల్లా నిజమైన విద్య, సత్యమైన విద్య ఒక్క విద్యే, అది బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నను వేశావు, చాలా సంతోషం. అంటే ఒక బ్రహ్మ విద్య తప్పించి మిగతా విద్యలని అవిద్యలే. ఇంచేదంటే చావులేని స్థితికి తీసుకువెళ్ళవు. అందుచేత లోకం ఎంత నిజమో ఆ విద్యలు కూడా అంతే నిజం. అంటే బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నను అడుగుతున్నావు. త్రూ యూ యువర్ హోల్ ఫ్యామిలీ హాస్ బికమ్ ప్యూరిఫైడ్. నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలని, సత్యాన్ని తెలుసుకోవాలని నువ్వు ఎంతో సాధన చేస్తున్నావు. నీ సాధనలో ఒక భాగంగా ఈ ప్రశ్న తెలుసుకోవాలన్న కాంక్షతోటి ఉన్నావు, తెలుసుకోవాలన్నటువంటి కాంక్షతోటి ఈ ప్రశ్నను అడుగుతున్నావు, చాలా సంతోషం. నువ్వు నువ్వు ఒక్కడవే బాగుపడటం కాకుండా జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి జిజ్ఞాస నీకుంది. నువ్వు జిజ్ఞాస పరిడు అవటం వల్ల, జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష నీకు ఉండటం వల్ల మొత్తం నీ పూర్వీకులు నీ కుటుంబంలో అందరూ బాగుపడతారు అయ్యా. నువ్వు ముముక్షువుగా ఉన్నావు, జిజ్ఞాసుగా ఉన్నావు. నీ ఇటువంటి జిజ్ఞాసత్వం వల్ల నువ్వు ఒక్కడవే తరించడం కాదు, నీ పూర్వీకులందరూ కూడా తరిస్తారు. బికాస్ యూ లాంగ్ టు గెట్ ఫ్రీ ఇన్ బాడ్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ రీచ్ బ్రహ్మన్. అంటే నీ ప్రశ్నలోనే ఒక విషయం తెలుస్తుంది, అజ్ఞానంలోంచి విడుదల పొందాలని, జ్ఞానాన్ని సంపాదించాలని, బంధంలోంచి విడుదల పొందాలని, మోక్షాన్ని సంపాదించాలని. నీ ప్రశ్నలోనే ఎంత కాంక్ష ఉందో, నీ హృదయంలో ఎంత తపన పడుతున్నావో, ఎంత వేదన పెడుతున్నావో నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం సంపాదించాలనే కాంక్ష నీకు ఎంత తీవ్రంగా ఉందో నువ్వు వేసిన ప్రశ్నలోనే అర్థమవుతుంది. అజ్ఞానంలోంచి ఎలా విడుదల పొందుదామా, ఈ సంసారంలోంచి ఎలా విడుదల పొందుదామని వేదన కనిపిస్తానని ఈ ప్రశ్నలో, ఈ బంధంలోంచి ఎలా బయటకు రావాలనేటువంటి వేదన నీకు కనిపిస్తాను. అంటే బంధంలోంచి ఎవడ బయటకు వస్తాడంటే, గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఇటుకామ మీద ఒకడు కూర్చుంటే ఆ ఇటుకామను ఎవడైనా అంటిస్తే, నేను రేపు ఇటుకామలోంచి బయటకు వస్తాను, ఇంకా 4 రోజుల నుంచి ఇటుకామలోంచి బయటకు వస్తానని అనుకోడు. ఆ ఇటుకామను అంటించిన వెంటనే వాడు ఇటుకామలోంచి బయటకు వచ్చేస్తాడు. అదేవిధంగా అంత వేగంగా అంత తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నవాడే ఈ బంధంలోంచి బయటకు రాగలడు, ఈ సంసారం అనే అజ్ఞానంలోంచి బయటకు రాడు, ఈ జన్మరణ చక్రంలోంచి బయటకు రాగలడు. కానీ మంద వైరాగ్యం ఉన్నవాడు బయటకు రాలేడు, తీవ్రమైన వైరాగ్యం ఉన్నవాడు బయటకు వస్తాడు. మందంలోంచి మోక్షం పొందాలని, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రావాలని, అవిద్య నుడిచిపెట్టి విద్యలోకి రావాలని, విద్యాస్వరూపుడు అవ్వాలని నీ ప్రశ్నలో కనిపిస్తుంది. నువ్వు ఎలాగైనా తరిస్తావు, నువ్వు ఒక్కడే మాత్రం కాదు నీ పూర్వీకులు కూడా తరిస్తారు. అంటే నువ్వందరూ, నీ కుటుంబం కూడా తరిస్తుంది. నీకున్నటువంటి ఈ అపేక్షకి, ఈ జ్ఞాన సముపార్జన పట్ల నీకున్నటువంటి తీవ్రతకి నీ కుటుంబం కూడా తరిస్తుంది అని ఆచార్యులు వారు అబ్బాయిని సంతోషపెడుతున్నారు. బట్ నో అదర్ పర్సన్ కెన్ ఫ్రీ ఎ మ్యాన్ ఫ్రమ్ హిస్ బాండేజ్, యూ మస్ట్ డూ ఇట్ హిమ్సెల్ఫ్. అంటే బంధంలో నుంచి ఎవరు నిన్ను బయటికి తీసుకొస్తారని ఎదురు చూడకు. నిన్ను బంధంలో నుంచి ఎవరో బయటికి తీసుకొస్తారని ఎదురు చూడకు. నువ్వు నీ ప్రయత్నం హృదయపూర్వకంగా చేయి బంధంలో నుంచి బయటపడటానికి. అజ్ఞానంలోంచి బయటపడటానికి నువ్వు తపన రావాలా నీకు? అయ్యో ఈ అజ్ఞానంలోంచి మనం బయటపడాలి అనేటువంటి తపన నీకు రావాలి. ఆ తపన కోసమే నువ్వు ఈ శ్రవణం చేయటం. ఈ మాటలు మీరు శ్రద్ధగా విని ఈ మాటల యొక్క అర్థాన్ని మీరు కనుక మననం చేస్తే అప్పుడు నీకు వివేకం కలుగుతుంది. ఆ వివేకం వల్ల మీకు అజ్ఞానంలోంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంటే మాటలను బాగా మీరు ధ్యానం చేయాలి. దేవుడు బొమ్మల్ని ఎలాగ ధ్యానం చేస్తున్నారో, గురువు చెప్పిన వాక్యాలను కూడా దాని అర్థాన్ని కూడా మీరు ఎలా ధ్యానం చెయ్యాలి. మనం ఇతరులకు చెప్పిన దానికి వాడికి తోసిన దానికి తేడా ఉంది. ఏ మనిషికి ఆ మనిషి బాగా చదువుకోవాలి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలని వాడికి వాడు తోచి చదువుకున్న దానికి మనం చెప్పిన దానికి ఎంతో తేడా ఉంది. అంటే నీ అంతటి నీకు ఈ బంధం నుంచి విడుదల పొందాలనేటువంటి కాంక్ష నీకు ఉంది. నువ్వు అది ప్రయత్నం చేస్తున్నావు. ఈశ్వర అనుగ్రహం దానంతర వస్తుంది. ఇంకొక మాటలో నేను చెప్పాలంటే నువ్వు చేస్తున్న ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహంగా మారిపోతుంది. నీ యొక్క సాధన, నీ యొక్క ప్రయత్నమే దేవుని అనుగ్రహంగా మారిపోతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నమే అనుగ్రహం కింద మారిపోతుంది, దేవుని అనుగ్రహంగా మారిపోతుంది, ఈశ్వర అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం ప్రారంభించావు ఈశ్వర అనుగ్రహం వస్తుందా రాదా వస్తుందా రాదా అని అనుమానం పెట్టుకోకు. నీ కష్టం ఏ విధంగా అయితే డబ్బు కింద మారుతుందో నీ ప్రయత్నమే, నీ సాధన, నీ జపము, నీ ధ్యానము కూడా దేవుని అనుగ్రహంగా మారిపోయి దేవుడు తన అనుగ్రహంతో తన కరుణతో నేను జ్ఞానంతో నిన్ను కప్పుతాడు. అందుచేత నువ్వేం భయపడక్కర్లేదు, నాకు ఏం తొందరపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని అనుగ్రహం వస్తున్నా రాదని నువ్వు అనుమానించకు. నీ ప్రయత్నమే దేవుని అనుగ్రహంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. తన ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ హీ మస్ట్ డూ ఇట్ హిమ్సెల్ఫ్. కానీ సాధన నువ్వు ఎంతో కొంత చెయ్యాలి, నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. రామకృష్ణుడు చెప్పాడు, భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు ఒక అడుగు ఎదురకు వస్తే ఆయన 9 అడుగులు వేసి ఎదురకు వస్తాడు. రామకృష్ణుడు చెప్పాడు ఈ మాట, నీకు భగవంతుడికి 10 అడుగులు దూరం ఉందనుకో, నువ్వు ఒక్క అడుగు కనుక దేవుని తెలుసుకోవడానికి ఎదురకు వస్తే 9 అడుగులు నీ కోసం ఆయన ఎదురేస్తాడు. నువ్వు ఒక్క అడుగు వేసినందుకు 9 అడుగులు ఆయన ఎదురు చేసుకొస్తాడు. అంచేది నీకు నువ్వు చేస్తున్నటువంటి సాధన, నువ్వు చేసినటువంటి పురుషకారం, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే కూడా దైవం దేవుని యొక్క అనుగ్రహంగా మారిపోతుంది. దేవుడు తన అనుగ్రహంతో నిన్ను కప్పుతాడు. శివుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి జ్ఞానం కలకపోతే మోక్షం రాదు. మనం ఎంత సాధన చేసినా ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే ఒక గురువు యొక్క అనుగ్రహం కానీ, ఒక అవతార పురుషుడు యొక్క అనుగ్రహం కానీ, ఒక దేవతా పురుషుడు యొక్క అనుగ్రహం కానీ, కొన్ని ఇంటర్ఫీరెన్స్ కనుక మనకు లేకపోతే మనకి మోక్షం సంపాదించే అవకాశం లేదు. అంటే నీ ప్రయత్నం కనుక చేస్తుంటే డివైన్ ఇంటర్ఫీరెన్స్ వస్తుంది. నువ్వు చేసేది బట్టి హృదయపూర్వకంగా డెడికేటెడ్ గా డివోటెడ్ గా భక్తిగా చెయ్యి. నిరంతరము నువ్వు ఒక జపం చేస్తుంటే అయితే 10 నిమిషాలు చేసి ఆపేయటం కాదు, సతతం చెయ్యి, నిరంతరము చెయ్యి. అది విరామం లేకుండా పరమేశ్వరుడితో మానసికమైన అనుబంధం పెట్టుకో. భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు నిరంతరము చేయటం వల్ల నీ మనస్సు సంస్కరింపబడుతుంది, నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే నీ మనస్సు బాగా విషాదం అవుతుంది. అంటే భగవంతుడి యొక్క నామం నీ నోట్లో కాపురం ఉండాలి. అది చేసేది ఏంటంటే హితవుగా చెయ్యాలి, ప్రీతిగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. అంతేకాని అయిష్టంగా చేయకూడదు. నువ్వు నేను చేస్తున్న నామం ఇష్టంగా చెయ్యాలి. నీ మస్ట్ డూ ఇట్ హిమ్సెల్ఫ్. తనంతట తాను ఎంత కొంత చేయాలి. అందుకే నువ్వు ఏమీ చేయకుండా దేవు మోక్షం వస్తుంది, జ్ఞానం వస్తుందని ఎదురు చూడకూడదు. నువ్వెంతో కొంత చెయ్యాలి. నువ్వెంతో కొంత చేస్తే తప్పనిసరిగా నువ్వు తరిస్తావా లేదని అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు తప్పనిసరిగా తరిస్తావు అని చెబుతున్నారు. నీ నెత్తి మీద ఉన్న బరువు ఇతరులు దించగలరు, కానీ నీకు ఆకలిస్తే ఇంకొకటి తింటే నీకు ఆకలి తీరదు. నీకు ఆకలిస్తే నువ్వే అన్నం తినాలి, నీకు దాహం వేస్తే నువ్వే మంచినీళ్ళు తాగాలి. అదేవిధంగా నీకు అజ్ఞానంలో ఉంటే అజ్ఞానంలో బయటపడటానికి నువ్వే ప్రయత్నం చేయాలి. అయితే నీ అంతటి నువ్వు ప్రయత్నం చేయకుండా ఏదో వచ్చేస్తున్నానని ఎదురు చూడకు. నీ అంతటి నువ్వు హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నువ్వు చరిస్తావు. నువ్వు ఎప్పటికప్పుడు ప్రారంభించు. జరిగిపోయింది, ఇది వరకు పూర్వం ఎప్పుడు సాధన చేయలేదు, మాకు ఇప్పుడు వయసు వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ఏం సాధన చేయగలవు అనే కాలయాపన చేసుకోకు. అస్తమానం జరిగిపోయిన గడవలో తలపెట్టుకుంటూ వర్తమాన కాలాన్ని భవిష్యత్తు కాలాన్ని పాడు చేసుకోకు. జరిగిపోయిన గొడవలు నిరంతరం తలపెట్టుకోకు. జరిగిపోయిన గొడవలను నిరంతరం తలపెట్టుకుంటే చేతిలో ఉన్న వర్తమాన కాలం పాడైపోతుంది, రాబోయే భవిష్యత్తు కాలం కూడా పాడైపోతుంది. వాసుదేవ స్వామి వారు ఆ గీతలో చెప్తున్నారు, నీ మనస్సుని నువ్వు మచ్చికి చేసుకో, మనసు మధ్యలో ఉంది, ఓ పక్కన చైతన్యం ఉంది, ఓ పక్కన జడం ఉంది, మధ్యలో మనస్సు ఉంది. ఈ మనస్సుని జడం వైపు దింటేసావు, బంధంలో పడిపోతావు, ఈ జన్మ మరణ ప్రవాహంలో పడిపోతావు. అది చైతన్య వైపుకి పంపేవా, నువ్వు సావు లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. అంటే విషయాలను చింతిస్తుంటే ఇటు జడం వైపుకి వచ్చేస్తావు, అటు ఆత్మను చింతిస్తుంటే దేవుని చింతిస్తుంటే అక్కడ జ్ఞానం వైపుకి వెడతావు. నిర్ణయం మట్టుకు నీ చేతిలో ఉంది, మనస్సు సెంటర్ లో ఉంది. ఎక్కడ ఉంది మనస్సు? సెంటర్ లో ఉంది. అంటే నువ్వు ఈ ప్రాపంచిక విషయాలను కనుక ఈ మనస్సుతో చింతిస్తుంటే ఇటు జడం వైపుకి వచ్చేస్తుంది. అంటే మామూలు అల్ప సుఖాలకి, స్వల్ప సుఖాల మీద, అజ్ఞానం మీదకి వచ్చేస్తుంది మనస్సు. అంటే మనస్సుని విషయాలను చింతిస్తుంటే ఇటు జడం వైపుకి వచ్చేస్తాయి. విషయాలను కాకుండా పరమాత్మని చింతిస్తుంటే అది చైతన్య వైపు వెళ్ళిపోతావు. అది అంటే ఈ చైతన్య వైపుకి వెళ్ళటం అనేది నీ చేతిలో ఉంది, ఇది జడం వైపుకి రావటం అనేది నీ చేతిలో ఉంది, ఇది సంసార సముద్రంలోకి రావటం అనేది నీ చేతిలో ఉంది, అది చైతన్య వైపుకి వెళ్ళేది కూడా నీ చేతిలో ఉంది. అంటే నీకు విషయం చెబుతున్నాను, నిర్ణయించి నువ్వు చేసుకో. నీ మనసును అటు పంపుతావా ఇటు పంపుతావా, ఏది మంచిదో నువ్వు ఆలోచించుకో. నువ్వు చేసే సాధన విషయంలో మటుకు మందంగా ఉండకు, సాధన చేయటంలో మటుకి అశ్రద్ధ పనికిరాదు, మందంగా ఉండొద్దు, బహు జాగ్రత్తగా ఉండు. ఆచార స్వాములు అవటం మాట్లాడట, ఆ జ్ఞానం సంపాదించడంలో ఎవరు జాగ్రత్తగా ఉంటారట, సంసార విషయంలో మటుకు బహు జాగ్రత్తగా ఉంటారు ఆచార్యులు వారు అన్నారు. ఆ గిన్నె ఎక్కడ పెట్టాలో, అది ఎక్కడ పెట్టాలో, అది ఎక్కడ పెట్టాలి, బంగారం సరిగ్గా ఎక్కడ పెట్టాలో, మరి ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ పెట్టాలో, అది ఎలా చూసుకోవాలో చాలా జాగ్రత్తగా ఉంటారట. నీకు అర్థమవుతుంది? ఆ తలుపు వేసి వచ్చేటప్పుడు కూడా ఇంటికాడ పని మనిషి చూడు, జాగ్రత్తగా ఉండు, తలుపు తొందరగా తీకు, జాగ్రత్త ఎవరైనా తీస్తానేమో తీస్తానేమో జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా చూడు, ఆ రస్తాలు ఇస్తారు, గిన్నెలా ఉంది, సాగి నీళ్ళు వచ్చి నీ వచ్చే వరకు నువ్వేం ముట్టుకోవద్దు, వచ్చి నువ్వు వచ్చాకనే చూసుకుంటాను. ఈ సంసార విషయంలో బహు జాగ్రత్తగా. నీకు అర్థమవుతుంది? ఆ గిన్నె పొద్దున్న ఇక్కడ పెట్టాను, మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికి ఎందుకు వచ్చేసి ఇంత అడుగుతారట యజమానులు. అంటే ఎంత మంచిది అనుకుందాం అని నువ్వు సంసార విషయంలో నీ గిన్నె ఎక్కడ ఉండాలి, ఆ గిన్నె ఎక్కడ ఉండాలి, ఈ గిన్నె ఎక్కడ ఉండాలి అంత జాగ్రత్తగా ఉంటున్నావు. నువ్వు జ్ఞాన సంపాదనలో ఏమి జాగ్రత్తగా ఉంటావు, ఏమి జాగ్రత్తగా ఉంటున్నావు నువ్వు? నువ్వు సంసార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడంలో ఉన్న జాగ్రత్త సగం ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. ఆచార్యుల వారు చెప్తుంది, నేను పాడు చేసుకోమని ఏం చెప్పటం లేదు ఆచార్యుల వారు. నువ్వు జాగ్రత్తగా ఉండి, ఆ నువ్వు సంసార విషయంలో, నీ ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అంత అందులో సకమైన నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు జ్ఞాన సముపార్జనలో జాగ్రత్తగా ఉండటం లేదు, జ్ఞానాన్ని సంపాదించే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండటం లేదు. ఎంతసేపు ప్రకృతి గొడవల్లో, ఈ మామూలుగా ఈ చిల్లర గొడవల్లో, ఈ నీ సంసారానికి సంబంధించినటువంటి గొడవల్లో, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గొడవల్లో నువ్వు మట్టికి జాగ్రత్తగా ఉంటున్నావు, జ్ఞాన సముపార్జనలో నువ్వు జాగ్రత్తగా ఉండటం లేదు. శరీరానికి ఏదైనా ఒక రోగం వస్తే ఆ రోగంలో నుంచి బయటపడటానికి డాక్టర్ జుట్టుకు తిరగడం, వాళ్ళ దగ్గర ఏదో మందులు రాయించుకోవటం, వాళ్ళు చెప్పిన పచ్చి ఏదో చేయటం, ఇన్ని రకాలుగా నువ్వు కష్టపడితే ఎంత, కానీ నువ్వు అనారోగ్యంలో నుంచి బయటకు రావటం లేదు. మరి ఈ శరీరానికి రోగం వస్తే ఎంత కష్టపడుతున్నావు కదా ఆ రోగం తగ్గించుకోవడానికి, మరి అజ్ఞానంలో నుంచి బయటపడటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎవరికో నీ చుట్టానికి డబ్బు ఉంటే నీకు నీవేం సుఖపడతావు, నీకు ఉన్న దాంట్లో నువ్వు సుఖపడతావు. అలాగే హృదయంలో ఉన్న సత్య వస్తువు నీకు ఎరుకులోకి వచ్చినప్పుడు నీకు నీకు ఆ సుఖం తెలుస్తుంది, కానీ ఎవరికో తెలిస్తే నీకేం వస్తుంది నీకు? అదే నువ్వు నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి దాన్ని పొందాలి. వాళ్ళు సహకారం, జ్ఞానులు సహకారం అందిస్తారు, సత్పురుషులు సహకారం అందిస్తారు, కానీ నీ అంతటి నువ్వు దానికి ఆ పొందటానికి నువ్వే ప్రయత్నం చేయాలి. వస్తువును పొందటానికి నీకు నువ్వు ప్రయత్నం చేయాలి. నీ ఇంట్లో ఎవరైనా ఒకరు శాంతిగా ఉన్నారో, నీ ఇంట్లో అందరికీ శాంతి వస్తే రావటం లేదు. ఎవరికో ఒకరికి జ్ఞానం కలిగినంటే మాత్రం కాదు నీకు వచ్చేది, కానీ వాళ్ళ సహకారం నీకు ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని సముపార్జించాలనే కాంక్ష మటుకు నీకు ఉండాలి, అజ్ఞానంలో ఇంక బయటపడాలనే తపన నీకు ఉండాలి. కొంతమంది చర్మ దృష్టి కానీ బాహ్య దృష్టి కానీ అంతర్దృష్టి లోపల చూపు ఉండదు. అంటే నువ్వు బయట చూసే కానీ ఊరేగింపులు గొడవలు కానీ నీకు అర్థమవుతుందో, ఆ లోపల చూపు ఉండదు. ఊరికి ఆడంబరం గొడవలు కానీ లోపల చూపు ఉండదు. లోపల ఆ లోపల చూపు ఉండదు. అంటే నీకు లోపల చూపు రావాలి, అంతర్దృష్టి కదా. అంటే మనస్సు బాహ్యాన్ని విజృంభించకుండా లోపల జరుగుతూ ఉండాలి. చైతన్యం ఎక్కడ ఉందో అక్కడ కొంచెం కొంచెం జరుగుతూ ఉండాలి. ఉపసంహరించాలి మనస్సును, హృదయం వైపుకు ఉపసంహరించాలి, దాన్ని ఉపసంహరించాలి. ఎక్కడికి? హృదయం వైపుకు ఉపసంహరించాలి, అంతర్దృష్టి కలగాలి. నేను ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, ఎవరికైనా మీరు ఎవరికైనా చిన్న ఉపకారం ఏదైనా చేసి పెట్టారనుకోండి, అయ్యి మన వాళ్ళకి ఈ చిన్న ఉపకారం చేస్తాం, ఈ చిన్న రిష్టంలో ఆ ఉపకారం అందరికీ తెలిసిపోయిందా లేదా అనుకునే మనస్తత్వం గల వాళ్ళకి కోటి జన్మలు ఎత్తినా జ్ఞానం రాదు. ఇంకే వాళ్ళకి అంతర్దృష్టి రాదు, ఇంకా ఆయన రంపం పెట్టి కోసేసినా అక్కడ రాదు. చదువు వల్ల, ధనం వల్ల, పాండిత్యం వల్ల ఆ లోచూపు రాదు, ఈశ్వర అనుగ్రహం వల్ల. అంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఈ మంచి పని అందరికీ తెలిసిపోవాలని అనుకుంటే, ఒకవేళ మీరు అనుకుంటే మీకు అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి కలగకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇది ఇక్కడ ఆచార్యుల వారు చెప్పి, అంతర్దృష్టి లేని మీకు ఆత్మజ్ఞానమా? ఆచార్యుల వారు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషిని ఆయన పుణ్యాత్ముని అనుకుంటాడు. నువ్వు నిజంగా పుణ్యాత్ముడు అయితే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. నీకు నిజంగా పుణ్యపరం లేదనుకో నీకు అంతర్దృష్టి కలగదు. అది ఉంటే కొండ గుర్తు కోసం చెప్తున్నారు ఆచార్యుల వారు. నీకు నిజంగా నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యం ఏదైనా ఉంటేనే నీకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతేకాదు నీకు అంతర్దృష్టి ఏం కలగటం లేదు. నేను పుణ్యాత్మను, నేను పుణ్యాత్మను అనుకున్నది నిజం కాదు. మోక్షం అనేది జ్ఞానగమ్యమే కానీ కర్మగమ్యం కాదు. నీవేదో అక్కడ గోడ కట్టాం, అక్కడ నువ్వు తవ్వించాం, నరసాపురాన్ని నువ్వు తవ్వించాం, అలా మోక్షం రాదు. నీకు అర్థమవుతుందా? అది కర్మగమ్యం కాదు. దేని గమ్యం? జ్ఞానగమ్యం. నువ్వేదో పని చేసావు, పని చేస్తే ఇది బాగా అర్థం చేసుకోండి, పని చేస్తే లాభం వస్తుంది. నీకు పని చేస్తే లాభం వస్తుంది. ఆ లాభాన్ని ఏం చేస్తావు? అనుభవిస్తావు. ఆ లాభాన్ని నువ్వు అనుభవించేస్తావు. అయితే మళ్ళీ ఆ పని చేసి మళ్ళీ లాభం సంపాదించాలని మనస్సుకి చెప్తుంది కదా. మనస్సు లోపలికి వెళ్ళి దేవుని తెలుసుకుందామని ప్రయత్నం పడితే మనస్సు చేయదన్నారు. అది ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్, మీరు ఏదో ఒక మంచి చేశారు, మీరు ఏదో పని చేశారు, పని చేస్తే దానివల్ల ఏదో కొంత వచ్చింది, మీకు ఫలితం వచ్చింది. ఆ ఫలితాలు మీ మనస్సు అనుభవిస్తుంది. ఎవరు అనిపిస్తారు? మీ మనస్సు. మీ మనస్సు ఏం చెబుతున్నారు? నువ్వు ఆ పని చేసావు, ఆ ఫలితం వచ్చింది, ఇప్పుడు బాగుంది, అనుభవించాం. ఆ ఫలితాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎంజాయ్ చేసినప్పుడు మనస్సు ఏం చేస్తుంది? మళ్ళీ ఆ పని రిపీట్ చేయమని చెబుతుంది. నీకు అర్థమవుతుంది? ఆ పని మళ్ళీ రిపీట్ చేయమని, మళ్ళీ ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ ఫలితం వస్తుంది, దాన్ని అనుభవిస్తావు. మళ్ళీ మనస్సు ఏం చెబుతుంది? ఇదివరకు నీకు అంత సంతోషం వచ్చింది కదా, మళ్ళీ ఆ పని చెయ్యి అని చెబుతుంది. పోను ఆ పని చేస్తావు, ఆ ఫలితం అనుభవిస్తూ ఉంటావు. ఎందుకని చెప్పింది ఏంటంటే, ఆ పని చుట్టూరు దానికి సంబంధించిన లాభం చుట్టూరు నీ మనసు తిరుగుతుంది. కానీ కనీసం హృదయంలో వెళ్ళి దేవుని తెలుసుకోవాలనే కాంక్ష కూడా నీకు హృదయం తినబడు. ఈ లోపల పని చేస్తూ ఉంటావు, ఫలితం వస్తుంది, ఎంజాయ్ చేస్తావు, ఈ లోపల నీ శరీరం జారిపోతుంది. ఇది కృతి మహోదవు పతన కారణం ఫలం అశాశ్వతం. అక్కడ వరకు బాగా ఉంది. గతి నిరోధకం అంటే ఫలం అశాశ్వతమే కాదు, కర్మఫలం అశాశ్వతమే కాదు, నేను మోక్షాన్ని పొందకుండా అడ్డొచ్చేస్తున్నాడు. ఇంకా నీ మనస్సును అంతర్ముఖం అవనవదు. నువ్వు అనుభవించిన కర్మఫలం నీ మనస్సును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తుంది. ఏ బలహీనతలైతే నీ దేహాన్ని నిన్ను కట్టేస్తున్నాయో లోకానికి, ఏ బలహీనతలైతే నేను లోకానికి కట్టేస్తున్నాయో, ఏ బలహీనతలైతే నీ అజ్ఞానాన్ని కట్టేస్తున్నాయో, ఏ బలహీనతలైతే నీ దేహాన్ని కట్టేస్తున్నాయో. ఒక ఈ జన్మలో నువ్వు ప్రయత్నం చేయకపోయినా వచ్చే జన్మలో ఎవరో ప్రయత్నం చేస్తారని కనిపెట్టుకున్నప్పుడు నువ్వే ప్రయత్నం చేసి ఆ బలహీనతల నుంచి నువ్వే బయటపడాలి. కానీ ఇంకొకటి ఎవరికి పోయి ఈ జన్మ చచ్చిపోతే చచ్చిపోయిన ఇంకో 10 ఏళ్ళు బతుకుతా ఉండే, ఈ 10 ఏళ్ళు అయిన తర్వాత చచ్చిపోతాం కదా, తర్వాత ఏదో ఒకటి అవుతుంది అనుకుంటే వచ్చే జన్మలో కూడా నీ బలహీనతలను సాధన చేసి నువ్వు బయటకు రావాల్సింది. కానీ ఎవరిలో ఒకరు మళ్ళీ నీకు ముసలమ్మలు ఎవరో నీకు ఉపకారం చేస్తారని కనిపెట్టుకుని ఉండకు. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ సబ్జెక్ట్. ఇప్పుడు నీకేదో బలహీనతలు ఉన్నాయి, నీకేదో బలహీనతలు ఉన్నాయి. ఇంకో 10 ఏళ్ళలోనే 20 ఏళ్ళలోనే నీ శరీరాలనే చచ్చిపోతాయి, శరీరాలనే చచ్చిపోతాయి. కానీ నీలో రాబోయే జన్మలో కూడా బలహీనతలను నువ్వు సాధన చేసి బయటపడవలసిందే. కానీ నీకోసం ఎవడో అక్కడ సాధన చేయడానికి సిద్ధంగా లేదు, నీకు సహాయం చేయడానికి అక్కడ సిద్ధంగా లేదు. నువ్వు ఎంతటి నువ్వు ప్రయత్నం చేసి ఇప్పుడు కాకపోయినా 10 జన్మల తర్వాత కూడా నీ బలహీనతల నుంచి నువ్వు సాధన చేసి బయటపడవలసిందే. కానీ ఎవరు నీకు సహాయం చేసుకోవాలి? ఎవడు అక్కడ లేరు. అంటే ఎప్పుడో ప్రయత్నం చేస్తానని ఇప్పుడే ప్రయత్నం మొదలుపెట్టు, ఎప్పుడో ప్రయత్నం చేస్తానడు ఇప్పుడే ప్రయత్నం మొదలుపెట్టు. ఇప్పుడు కనుక ఎంతో కొంత ప్రయత్నం చేస్తే, ఎంతో కొంత సాధన చేస్తే ఒకవేళ నీకు ఫెయిల్ అయినప్పటికీ రాబోయే జన్మలో ఈ ప్రయత్నం నీకు కలిగారు. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు చేసినటువంటి ఫలం నాకేమక్కర్లేదు, నీకు నీకే ఇచ్చాను. నీ జన్మలో ఏదైనా సాధన చేస్తే రాబోయే జన్మలో నీ సాధన నీకే ఇచ్చేస్తాను. ఈ జన్మలో ఏదైనా పుణ్యం చేస్తే నీ రాబోయే జన్మలో నీ పుణ్యం నీకే ఇచ్చేస్తాను. ఏదైనా నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా నీకే ఇచ్చేస్తాను. అయితే రమణ మహర్షి గారు ఏమంటారంటే, కొంతమందికి ఆయన దేవుని తెలియదు, బ్రహ్మమ తెలియదు, సాధన తెలియదు, గురు చుట్టూరు తిరగలేదు. మనం శివ శివ అంటున్నాం, రామ రామ అంటున్నాం, ఆయన ఏమనలేదు. ఆయన రామ అనలేదు, శివ అనలేదు, అభిషేకాలు చేయలేదు, గురు చుట్టూరు తిరగలేదు, స్తోత్రాలు చేయలేదు. ఇలానే అయితే అంటే రమణ మహర్షి గారిని కొంతమంది అంటే, మీరు చెప్పడానికి ఏం లేదు, నా బాధలో మేము ఏం పడుతున్నాం, మా కష్టాలు మీకు తెలియటం లేదు, ఊరికి జ్ఞానం అయితే కూర్చున్నారు, మీరు చెప్పడానికి ఏం లేదని వాడు. మీరు చెప్పడానికి ఏం, కబుర్లు అందరూ చెబుతారు, మీరు సడన్ గా జ్ఞానం అయితే కూర్చున్నారు, మా బాధలు ఏంటో మీకు తెలియటం లేదు అని. ధ్యానం చేయలేదు, జపం చేయలేదు, కొంతమంది ఆయన ఆక్షేపించారు, ఏమంటే మీకు సాధన భాగం ఏమి లేదు, సాధన భాగం ఏమి లేకుండా సిద్ధి పొందారు మీకు జ్ఞానం. అంటే పాపం ఏమన్నారంటే, నేను పై నుంచి కింద కూడిపడ్డానని చెప్పలేదు ఆయన. మీరు ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఏదైతే సాధన అనుకుంటున్నారో, ఏదైతే బాధ అనుకుంటున్నారో, ఆ బాధలనే నేను పూర్వజన్మలో పడి ఉండొచ్చు కదా అన్నారు. మీకు అర్థమవుతుంది? అంటే మీరు కష్టం కష్టం అనుకుంటున్నారు, మీరు పడ్డ కష్టం నేను అయిపోయి ఉండొచ్చు ఆ కష్టం అంటాను అని అలాగే చెప్పారు. కానీ ఏదో పైనుంచి కింద కూడిపడ్డానని మట్టుకైనా చెప్పలేదు. అంటే మీరు ఏదైతే సాధన చాలా బాధాకరమని మీరు అనుకుంటున్నారో, అది నాకు ఇదివరకు జన్మలో అయిపోయి ఉండొచ్చు. శరీరమే నీకు కూడా రాదు, నువ్వు ఎవరికైతే సంపాదించావో ఆడు రాడు నీ కూడా. పరిసరాలు రావు, శరీరం రాదు, రంగు రాదు, చుట్టాలు రారు, స్నేహితులు రారు, ఆస్తిపాస్తులు రావు. ఇది ఎవరు రారని నీకు సిద్ధమైన వాడు ఎవరంటే గురు. అది రావద్దని అడగచ్చు. అది ఎలా వస్తాడని, ఏ జన్మ కా జన్మ, ఏ జన్మ కా జన్మ, ప్రతి జన్మ వచ్చేస్తామన్నాడు. ఏం చేస్తాడని వాడు, వీడు ఎలా ఉన్నాడు, వీళ్ళు బలహీనతలు ఏమున్నాయి, వీళ్ళు రోగాలు ఏమున్నాయి, వీళ్ళు చేత ఎలా కట్టించాలి, ఈయన ఏ పరిస్థితులు పెట్టిన వచ్చేద్దామని చూస్తూ ఉంటాడు అంటున్నాడు. అంటే ప్రతి జన్మకు వచ్చేస్తా ఉంటాడు, రావద్దు బాబు నువ్వు నాకు నాకు వెనకాలంటే కూడా రాడట వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తారండి, నీ లోపల ఆ గురువు లోపల ఉన్నాడు కదా, ఆ లోపల ఉండే ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఏ విషయాలు మీకు ఏ విషయాలు అడ్డొస్తున్నాయి నీకు తెలియకున్నాడు తెలుస్తూ ఉంటాడు.
వాడికి తెలుస్తారు. అంటే కొన్ని కొన్ని జన్మల్లో కొన్ని కొన్ని బలహీనతలు మీ చేత కట్టిస్తారు. ఎందు చేత వాడు స్వరూపం ఏకపోతాడు. ప్రతి జన్మకి మనం రావద్దని వంద సార్లు చెప్పిన మనం కూడా సిద్ధమయ్యేవాడు గురువు అక్కడ మాత్రం. ఇంకా వాడు మన కూడా ఎందుకు వస్తాడు? వాడు అనుగ్రహ స్వరూపం. మీ పిల్లలు చూడాలి, మిమ్మల్ని ఎన్ని చిట్నాలు సంపాదన చేస్తూ ఉంటారు. ఆరు మిమ్మల్ని మొత్తాలు మొత్తం ఆరు మిమ్మల్ని సంపాదించి మీరు ఇస్తూ ఉంటారు. గురువు కూడా మీరు ఎన్ని చిట్లన్నీ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే మీ బలహీనతను తొలగించి ఆ స్వరూపాన్ని ఆ గురువు లోపల ఉంటాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు కదా. ఆత్మ స్వరూపాన్ని ఆ చైతన్య స్వరూపం ఆ తావు లేని స్థితిని మీకు ఏ వస్తే ఏ విషయాలకి మీకు అడ్డొస్తున్నాయి చూసి చూసి ఒక్కో జన్మలో ఒక విషయాన్ని తొలగించి మిమ్మల్ని ప్రిపేర్ చేసి రెడీగా లోపల ఉన్న వస్తువులను తెలుసుకోవడానికి మీ బుద్ధి యొక్క స్థాయి పెంచి చైతన్య స్థాయి పెంచి ఆ సహవాసాలు ఎవరితో సహవాసాలు చెయ్యాలా అని జాగ్రత్తగా హృదయం గురించి మీకు స్పందన కలగే. కానీ మీకు జ్ఞానం కలిగే వరకు మీకు రావద్దన్న ప్రతి జన్మకాడు సిద్ధం అవుతూ ఉంటాడు వాడు గురువు. ఈ బంధాలు ఉంటే ఉండనివ్వండి, ఈ వాసన ఉంటే ఉండనివ్వండి, వచ్చే జన్మలో పోతాయలేనా అనుకోక వచ్చే జన్మలో కూడా మీరు సాధన చేసి పోగొట్టుకోవలసిందే, ప్రయత్నం చేసి పోగొట్టుకోవలసిందే. మీరు కనుక ప్రయత్నం మొదలుపెడితే గురువు అనుగ్రహం వస్తున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయకపోతే గురువు అనుగ్రహం రాదు. అంటే ఈ జన్మలో ఏదైనా ఒక వాసన ఉంటే అది మీ శరీరం చచ్చిపోయినప్పుడు వాసన పోతుందని మీరు ఎదురు చూడకండి. రాబోయే జన్మలో మీ అంతటి మీరు ప్రయత్నం చేసి ఆ వాసన గురించి ఆ బలహీనత గురించి ఆ వీక్నెస్ గురించి ఆ సిల్లు గురించి బయటకు రావాల్సిందే. మీ అంతటి మీరు ఎంతో కొంత ప్రయత్నం చేస్తేనే కానీ ఆ బలహీనత నుంచి బయటపడలేరు. ఏదైనా సమస్య ఉందనుకో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు పారిపోవడానికి ప్రయత్నం చేయకు. ఈ జన్మలో పారిపోతావు అనుకో రాబోయే జన్మలైనా పరిష్కారం చేసుకోక తప్పదు. అది ఆచారవారం. మీ మనస్సు అనే సమస్య అది మీ సొంత సమస్య, అది మీ అత్తగారిదే, అది మీ సొంత సమస్య. ఈ సొంత సమస్యను నువ్వే పరిష్కారం చేసుకోవాలి. ఒక నువ్వు పరిష్కారం చేసుకోవనుకో చేసుకోవనుకో రాబోయే జన్మలో కూడా ఇదే మనస్సు సిద్ధం అవుతుంది. అప్రూవ్ చేసుకోవాలనుకో రాబోయే జన్మలో కూడా అదే సిద్ధం అవుతుంది. ఏదో జన్మలో నిజంతో నువ్వు పరిష్కారం చేసుకోవాల్సింది. ఏం చేద్దాం నీ సొంత సమస్య కాబట్టి. నువ్వు యోగాభ్యాసాల వల్ల నీకు జ్ఞానం రాదు. నువ్వు యోగాభ్యాసం చేయొచ్చు. యోగాభ్యాసాలు ఈ ముక్కులో దారి చూసుకుంటా ఉండొచ్చు. నువ్వు ముక్కులో దారి తిరుగుతాను కదా అందరికీ. ఈ ముక్కులో దారి అందరూ చూసుకోవచ్చు. మీరు ప్రాణాయామాలు చేయొచ్చు. చేయొద్దని చెప్పడంలో చేసినందుకు మాత్రం చేత నీకు జ్ఞానం వస్తుందని ఎక్కడ ఆధారం లేదు. నువ్వు గట్టికారులు అయి ఉండొచ్చు, మీరు తెలియని గల వాళ్ళు అయి ఉండొచ్చు. అంత మాత్రం చేస్తే మీకు జ్ఞానం వచ్చేస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఈ లోకంలో మంచి పనులు చేసేసారనుకోండి. ఓ చోట గోడ కట్టింగ్ చేశారు, ఓసారి గుడి కట్టింగ్ చేశారు, ఓసారి హై స్కూల్ కట్టింగ్ చేశారు, ఓ చోట హాస్పిటల్ కట్టింగ్ చేశారు, ఓ చోట ల్యాబొరేటరీస్ కట్టింగ్ చేశారు. ఎక్కడ చూసినాం ఆ పనులు మంచి పనులు చేసేస్తున్నామండి అనుకోవచ్చు. చేస్తే చేసి అంత మాత్రం చేస్తే మీకు జ్ఞానం వస్తున్నాయి. అక్కడ నన్ను తిట్టుకోకుండా ఆచార్య వారు చూస్తున్నారు, తిట్టుపరిస్థితి మాట్లాడుతున్నారు. నేనేం చేస్తాను, ఇదే సెకండ్ పీరియడ్ పేచి ఇదే మీకు అర్థం. దానికి చాలా కోపం వచ్చేసి నేను స్టేజ్ చేసి దిగిన వెంటనే వచ్చేసాడు దగ్గరికైనా. పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చేసాడు. మరి నేనేం చేస్తాను, నేను చెబుతున్నాను నువ్వు మంచి పనులు చేస్తే చేయి. చేశాను నేను మంచి పని చేశాను కాబట్టి నాకు జ్ఞానం వచ్చేస్తున్నాను కనిపెట్టుకోండుకో రాదు. ఒకవేళ నీకు పుణ్యం వస్తే వస్తుంది, శుభ్రంగా అనుభవించు, అనుభవిస్తే మళ్ళీ పోతుంది. నీకేదో ఒక సంపాదన అంత మాత్రం చేద్దాం, నీకేదో మంచి పనులు చేయి, మంచి పనులు చేయి, అంత మాత్రం చేద్దాం నువ్వు జ్ఞానం వచ్చేస్తున్నాను ఎదురు తొరకు. నువ్వు బాగా చదివేసుకున్నావు అనుకో, డాక్టరేట్లు వచ్చేసినాయి అనుకో, బాగా చదివేసుకున్నావు, మొత్తం అన్ని కాలేజీలు చదువు, అమెరికా ఏంటి రష్యా ఏంటి చదువుకు వచ్చేసావు అనుకో, నీకు బాగా చదువుకున్నానుకో, చదువునంత మాత్రం చెప్పి నీకు జ్ఞానం వస్తున్నాయి. అక్కడ ఏం లేదు. నీకు నిజంగా బాగా కష్టపడి చదివేసుకున్నారనుకోండి, డాక్టరేట్లు పుచ్చేసుకున్నారనుకోండి, మంచిగా ఉద్యోగం ఇస్తే పుచ్చుకోండి, ఏదైనా ఉద్యోగాలు వస్తే చేసుకోండి. అంత దానికి దీనికి సంబంధించి నీకు ఆత్మజ్ఞానం అలా కలుగుతున్నాయి అక్కడ లేదు. చదువుకుంటే చదివితే ఏదైనా ఉద్యోగం చేసుకో, లేదా పది మంది దండలేస్తారు, పోనీ ఏదో ఊళ్ళో ఊరేగిస్తారు, ఆ సర్గాలు తీరిపోతాయి. అంత మాత్రం కదా నీకు ఆత్మజ్ఞానం అట్లా వస్తారు రాదు. ఇప్పుడు ఎంతవరకు నేను చెప్పిన దాని వల్ల నీకు మోక్షం రాదు. దైవుడు వేరు, దేవుడు వేరు, నీవు వేరు, నేను వేరు. ఆ భేద బుద్ధి, ఆ వేరు బుద్ధి నశిస్తేనే కానీ నీకు మోక్షం కలగదు. నువ్వు చదివినంత మాత్రం చేత, యోగాభ్యాసాలు చేసినంత మాత్రం చేత, గుడి చుట్టూరు తిరిగినంత మాత్రం చేత, నీకేదో మామూలుగా సత్కర్మ చేసినంత మాత్రం చేత నీకు ఆ జీవలక్షణాలు పోకపోతే, ఆ వేరు బుద్ధి నశించకపోతే, ఆ భేద బుద్ధి నశించకపోతే నీకు జ్ఞానము రాదు రాదు రాదు. నీకు ఆచార్య వారి చెప్పి ఏంటంటే నువ్వు పరీక్ష రాస్తావు, పరీక్ష రాసినంత మాత్రం చేత నువ్వు పేసవత్వం ఎక్కడ లేదు. పేసవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎలా రాసావని చూసేవాడు అదిద్దేవాడు చూస్తాడు. అయ్యో నేను ఇంత యోగాభ్యాసం చేశాను, ఇంత సత్కార్యాలు చేశాను, ఇంత పుణ్యమైన పనులు చేశాను, నాకు మోక్షం అంటే అప్పుడు ఇవ్వడం వాడు ఇవ్వడం. ఇంకేదంటే నువ్వు ఎలా రాసావు అనేది పేపర్ దిద్దేవాడు చూస్తాడు. నువ్వు రాసావు నేను బాగా రాశాను నువ్వు అనుకోవచ్చు. దిద్దేవాడు దృష్టి తప్పులు రాయొచ్చు. నువ్వు నీ సాధన వల్ల నీకు భగవంతుని తెలియబడ్డావు. ఆయన తెలియబడాలని నీకు నీకు ఆయన తెలియబడాలని అనుకున్నప్పుడు తెలియబడతాడు. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, ఏ వస్తువునైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా, ఆ వస్తువు యొక్క ప్రేమ మనకు లేకుండా, ఆ వస్తువు యొక్క కటాక్షం మనకు లేకుండా ఆ వస్తువును మనం పొందలేము. ఈ శివరాత్రి సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మనం పుస్తకాలు చదవచ్చు, యోగాభ్యాసాలు చేయొచ్చు, ఇవన్నీ చేయకూడదని కాదు. ఈ ప్రాణాయామం చేయొచ్చు, యోగాభ్యాసాలు చేయొచ్చు, శాస్త్రం చదువుకోవచ్చు, ఇవన్నీ వద్దని చెప్పడం ఇంత మాత్రం చేత నీకు జ్ఞానం కలగదు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, మన అర్హతను పెంచుకోవాలి, లోపల యోగ్యతను పెంచుకోవాలి, నీ మనస్సును సంస్కరించుకుంటూ రావాలి, నీకు రియాక్షన్ తగ్గుతూ ఉండాలి. నువ్వు ఏది మంచి అనుకున్నప్పుడు చేసి ఉదయించడం నీకు రియాక్షన్ తగ్గుతూ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి నువ్వు ఉద్రేకపడకూడదు, ఉద్రేకపడితే నువ్వే నష్టపోతావు. సాధన పేరు మీద లోపల అర్హత పెంచుకోవాలి, లోపల యోగ్యత పెంచుకోవాలి. పరమేశ్వరుడు ఎంత సమాన స్థితిలో ఉన్నాడో అంత సమర్థ బుద్ధి నువ్వు పెంచుకుంటూ కల్టివేట్ చేసుకుంటూ ఆ జన్మకు ఆ జన్మ ఆ రోజుకు ఆ రోజు కల్టివేట్ చేసుకుంటూ రావాలి. నీ లోపల వస్తువు సమానంగా ఉంది, హెచ్చు తగ్గులుగా లేదు. అదే నీ బుద్ధి కూడా సమాన బుద్ధిని నువ్వు కల్టివేట్ చేయాలి. కల్టివేట్ చే అదే సాధన అంటేనే కల్టివేట్ చేసుకుంటూ రావాలి. నీ బుద్ధిని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ బుద్ధిని బాగు చేసుకో. నీ బుద్ధిలో కనుక మెచ్యూరిటీ కనుక వస్తే, నీ బుద్ధి కనుక ముగ్గితే, నీ బుద్ధికి కనుక యోగ్యత కనుక వస్తే, నీ బుద్ధి పొల్లగా కానీ చేతిగా కానీ లేకుండా కేవలం టీజీగా మటుకు ఉంటే ఆ బుద్ధికి మటుకు పరమేశ్వరుడు ఏరుకుపడతాడు. ఇప్పుడు మనం నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకుంటాం అనుకోండి, అది పొల్లగా ఉందనుకోండి ఊసేస్తాం, చేతిగా ఉంటే ఊసేస్తాం, టీజీగా ఉంటే నింగేస్తాం. అదేవిధంగా నీ బుద్ధి పొల్లగా కాకుండా, చేతిగా కాకుండా, ఒకరిగా కాకుండా నీ బుద్ధి స్వీట్గా ఉంటే, ఎందుకంటే నీ బుద్ధి కనుక చీగా ఉంటే అటువంటి బుద్ధికి మాత్రమే ఈశ్వరుడు తెలియబడతాడు. గుడి చుట్టూరు దేనితో తిరుగుతాం, కాళ్ళతో తిరుగుతాం. గుడి చుట్టూరు కాళ్ళతో తిరుగుతాం, పూజ ఏమో చేతితో చేస్తాం, మరి నామం ఏమో నోటితో చేస్తాం, ఏదైనా వస్తువు ఆ బొమ్మల్ని దేనితో చూస్తాం, ఆ కాళ్ళతో చూస్తాం. ఇవన్నీ నువ్వు చెయ్యి, ఇవన్నీ చెయ్యి. దీనివల్ల ఏం లోపల నీకున్న యోగ్యత పెరగాలి, అది ఇక్కడ చెప్పి ఆచార్యం. ఇవన్నీ నీ చెయ్యొద్దంటలేదు, ఇవన్నీ చేస్తావు అనుకో, లోపల నీకు యోగ్యత పెరగదనుకో, అర్హత పెరగదనుకో, నీ బుద్ధి సంస్కరించబడదనుకో, నీకు జ్ఞానం రాదు. నీ చేసినంత మాత్రం చేతి నీకు రాదు. లోపల ఏమో మనం చేసిన పని చూస్తుంది, దేవుడు ఆ పని చూడదు. నువ్వు ఆ పని ఎందుకు చేశారు, ఎలా చేశారు, లోపల చూస్తాడు దేవుడు. ఆ పని ఏ ఉద్దేశంతో చేశావు, ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఆ లోపల ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పనినే చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తాడు. నీకు బాగా నువ్వు ఏదో కట్టించావు అక్కడ, 10 మంది సుఖపత్వం కోసం కట్టించావా, లేకపోతే ఓట్లు వేస్తారని కట్టించావా, లేకపోతే గౌరవం కోసం కట్టించావా, లేకపోతే ఊరేగింపుడు కట్టించావా, ఇవి కట్టించావు రాజ్యాంగ మంచి పని, కానీ ఎందుకు చేశావు, నీ గౌరవాన్ని పెంచుకోవడానికి చేసావా. ఇవన్నీ ప్రతి చిన్న విషయం కూడా పాపం దేవుడు చూస్తూ ఉంటాడు. భగవాన్ అన్నారు, నువ్వు కాని దానితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంత కానీ నువ్వు కోటి జన్మలు ఇచ్చిన ఎవరో నీకు తెలియదు అన్నాడు ఆయన. నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్నావు, ఆ కాని దానితో నువ్వు తాదాక్ష్యం కనుక వదిలేస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందటం వదలకపోతే ఎవరో నీకు కోటి జన్మలు ఇచ్చిన నీకు తెలియదు. అందుకని ఇప్పుడు ఈ కళజోడు ఎలా ఉంది, ఈ కళజోడు ఇక్కడ వదిలేసానుకునే వదిలేసి ఎక్కడ పడిపోతుంది, కింద పడిపోతుంది. అలాగే నువ్వు ఈ కాని వస్తువులతో కనుక నువ్వు తాదాప్యం వదిలేస్తే ఇదే గుహలో పడిపోతుంది. ఏది మనస్సు ఏది హృదయ గుహలో పడిపోతుంది. హిమాలయ పర్వతాల్లోని అరుణాచలంలోని గుహలు లాంటిది కానీ ఆ గుహలో కూర్చుంటే నీకు మోక్షం రాదు. ఈ హృదయ గుహలోకి వెళ్ళిన వాడికి మోక్షం వస్తుంది, హృదయ గుహలోకి వెళ్ళిన వాడికి మోక్షం వస్తుంది. ఆ హృదయ గుహలోకి నువ్వు ఎప్పుడు వెళ్తావు, నువ్వు కానిదానితో తాదాప్యం, నువ్వు కానిదానితో ఐడెంటిఫై అవ్వటం మానేస్తే నువ్వు ఏదైతే అవునప్పుడు నీకు తెలుస్తుంది. అంటే అప్పుడు మనస్సు ఏది హృదయ గుహలోకి పడుతుంది, అప్పుడు హృదయ గుహలో పడి అది ఇక్కడ కరిగిపోయి హృదయాకారం చెందుతుంది.
ఓం శంభో శంకరం శివ 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 శంభో శంకరం శివ 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 శివ
శివ అన్నప్పుడు పార్వతిని కూడా మనం తలపెట్టేస్తున్నాం. అందులో ఎకారం ఉంది, శివ అన్న చోట్ల ఎకారం ఉంది. అందులో మనం దేవుని కూడా తలపెట్టుకుంటున్నాం. దేవుని తలపెట్టుకోవటంలో కానీ అనుకోకండి.
శివ 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 శంభో శంకరం.
ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలు మీకు, ఒక్క జ్ఞాని యొక్క అనుగ్రహం చాలు మీరు ఒడ్డుకు వచ్చేస్తారు. 100 మంది అనుగ్రహం అక్కర్లేదు, 100 మంది అనుగ్రహం మీకు అక్కర్లేదు. ఒక్క జ్ఞాని యొక్క అనుగ్రహం, ఒక అవతార పురుషుడు యొక్క అనుగ్రహం, ఒక దేవతా పురుషుడు అనుగ్రహం, ఒక్క అనుగ్రహం చాలు ఒడ్డుకు వచ్చేస్తాం. 100 మంది అనుగ్రహం చక్కర్లేదు మనం.
శివ 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 శంభో శంకరం హర 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 మహాదేవం హర 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 మహాదేవం.
ప్రేమైన ఆత్మ పొందుతారు. శివరాత్రి అంటే